ఈ ప్రపంచంలో ఏనాడు జరుగునంత పెద్ద ఎత్తున ఒక యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో భూమి నలుదిశలందుండు జనాన్ని వెనకేసుకుని సాతానుడు పరిశుద్ధుల శిబిరంపై ముట్టడి వేస్తాడట. అప్పుడు కూడా ఆ పరిశుద్ధులు యుద్ధం చేయాల్సిన అవసరత ఏమాత్రం ఉండదు. ఎందుకంటే పరలోకం నుండి అగ్ని దిగివచ్చి ఆ జనాలందరినీ దహించి వేస్తుంది. అప్పుడు వారిని మోసం చేసిన ఆ అపవాది ఏకంగా అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడతాడు. ఇప్పుడు మనమంతా కలిసి ఒక్కసారిగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్ అని చెప్తే ఎంత బాగుంటుంది కదా. మరికి వివరాలు ప్రకటన 20:7-10 వచనాల్లో విందాం.
సోదరీ సోదరులారా, మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 20:7-10 వచనం వరకు చదువుకుందాము. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సైతాను తానున్న చెరలో నుండి విడిపించబడతాడు. భూమి నలుదిశలయందు ఉన్న జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలి ఉన్న గోగు మాగోగు అనే వారిని మోసపరచి వారిని యుద్ధానికి పోగు చేయడానికి వాడు బయలుదేరుతాడు. వాడు భూమియందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను, ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించింది. వారిని మోసపరచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. అక్కడ ఆ క్రూరమృగము, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడతారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? 1000 సంవత్సరాల తరువాత సైతానుకు విడుదల. దేవునికి వ్యతిరేకంగా సైతాను చేసిన చివరి తిరుగుబాటు ఇదిగో ఇక్కడ చెప్పబడింది. సైతానుకు విడుదల రావటంతోటే కొందరు సైతాను పక్షమవుతారు. 1000 ఏండ్ల పాలనలో జనాభా వృద్ధి అవుతుంది. యెషయా గ్రంథం 11:6, 65:20 తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసము చేస్తుంది, చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకుంటుంది, దూడ కొదమసింహము పెంచబడిన కోడి కూడుకొనగా బాలుడు వాటిని తోలుతాడు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతికే శిశువులుండరు. బాలుడు 100 సంవత్సరాల వయస్సు గలవాడై చనిపోతాడు. పాపాత్ముడై శాపగ్రస్తుడైన వాడు సహితము 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. జనాభా విపరీతంగా వృద్ధి అవుతుంది. రోగాలుండవు. భౌతిక జగత్తు నుండి పాపశాపం తొలగించబడుతుంది. సమృద్ధి ఆహారం. పరిసరాలు మారినా, ఆరోగ్యవంతమైన వాతావరణమున్నా మానవ హృదయం మోసకరమే. చాలామంది సైతాను పక్షాన చేరతారు. 7:9 హృదయము అన్నిటికంటే మోసకరమైంది, దానికి భయంకరమైన వ్యాధి ఉంది, దానిని గ్రహించగలవారెవరు? 8:7 శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 1000 ఏండ్ల పాలనలో, శ్రేయో రాజ్యంలో ఉండి కూడా వీరికి మనసు మారలేదు. లేకపోతే వీరు తిరిగి సైతాను పక్షాన చేరడమేమిటి? లోకంలో జాతులు, రాజ్యాలు, ఏలికలు తిరిగి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా కుట్రాలోచన చేస్తారు, శత్రుపక్షంలో చేరతారు. గోగు మాగోగు అనే పేర్లు తిరుగుబాటుకు పర్యాయ పదాలు. ఎహెజ్కేలు 38-39 కూడా గోగు మాగోగు పేర్లున్నాయి. కానీ ఈ గోగు మాగోగు వేరు. ఎహెజ్కేలు గ్రంథంలోని గోగు మాగోగు ఉత్తరం నుండి వచ్చిన దండయాత్ర, అంత్యక్రీస్తు యొక్క కృత్రిమ శాంతిని గోగు మాగోగు ధ్వంసం చేస్తారు. మహాశ్రమల మధ్యలో గోగు మాగోగు హస్తం కనిపించింది. అయితే 1000 సంవత్సరాల తర్వాత మానవుని తిరుగుబాటు ఇది చిట్ట చివరిది. దీని పేరే గోగు మాగోగు. ఎహెజ్కేలు గ్రంథంలోని గోగు మాగోగు మొదటి తిరుగుబాటు. ప్రకటన గ్రంథంలోని గోగు మాగోగు రెండో తిరుగుబాటు. రెండూ తిరుగుబాటులే కాని వీటి తీరు వేరు. యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాలలో మొదటి గోగు మాగోగు, ప్రకటన 20:8 రెండో గోగు మాగోగు. పేర్లు ఒకటే గాని రెండిటి తరహా వేరు. ఇది సైతాను యొక్క చిట్ట చివరి తిరుగుబాటు. పరలోకములో నుండి అగ్ని వచ్చి పడింది, గోగు మాగోగు దహించుకపోతారు. యెహెజ్కేలులో గోగు మాగోగు అలాగే ప్రకృతి శక్తుల భీభత్సం వల్ల దహించుకపోయారు. ఏదెను తోటలో మానవుని తిరుగుబాటు మొదటిది, ప్రకటన గ్రంథం 20 తిరుగుబాటు చిట్ట చివరిది. ఇప్పుడు సైతాను అగ్నిగంధకముల సరస్సులో పడద్రోయబడతాడు. వారిని మోసపరచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడగా కూర మృగము అబద్ధ ప్రవక్తతో పాటు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధించబడతాడు. పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడించిన నరకత్రిత్వానికి సర్వనాశనం. దేవుడే న్యాయము చేకూర్చే తీర్పరి. ఈ సందర్భంలో తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలున్నాయి. సైతాను ఈ రోజున నరకంలో ఉన్నాడనుకుంటున్నారా? వాడు వాయుమండలాధిపతి. ఈ యుగానికి వాడే దేవతా దేవుడు. లోక పరిస్థితులను అదుపు చేస్తున్నాడు. అయితే దేవుడు పైన ఉండి పగ్గం లాగుతాడు. మహాశ్రమల కాలంలో వాడు విచ్చలవిడిగా తిరుగుతాడు. సైతానుకు ముందే క్రూరమృగం, అబద్ధ ప్రవక్త, అగ్నిగుండమనే నరకంలో పడద్రోయబడ్డారు. 1000 క్రిందటే వారిద్దరూ అందులో పడద్రోయబడ్డారు. ఇంతకు నరకమంటే ఏమిటి? అది అగ్నిగంధకముల సరస్సు. నరకాన్ని గురించి ప్రభువు చెప్పిందేమిటి? లూకాసువార్త 3:7 యోహాను తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహమును చూచి అన్నాడు, సర్పసంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మత్తయిసువార్త 25:41 అప్పుడాయన ఎడమవైపున ఉండేవారిని చూచి అన్నాడు, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. మత్తయిసువార్త 8:12 రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. అక్కడ ఏడుపు, పండ్లు కొరకటం ఉంటాయి. అది వెలుపటి చీకటి అగ్ని. అది నరకం. మార్కుసువార్త 9:44 నరకములోని 6 అగ్ని. మత్తయి శుభవార్త 13:42 అక్కడ ఏడుపు, పండ్లు కొరకటము ఉంటాయి. నరకాగ్ని అనూహ్యమైనది. యేసును నమ్మిన వారు నశించరు, నిత్య జీవం పొందుతారు. భౌతికంగా మనకు తెలిసిన అగ్ని కంటే ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువ తీక్షణమైన వేడిమి. సంకేతాలు వాస్తవాన్ని తగ్గించి చూపే ప్రమాదం ఉంది. మానవ భాషకు అతీతమైన వాస్తవికత నరకం. నరకం ఒక స్థలం, ఒక స్థితి. చైతన్యవంతమైన మహాయాతనాస్థలం నరకం. సైతాను యొక్క అంతిమ స్థితి అగ్నిగంధకముల సరస్సు, నిత్యాగ్నిగుండం. సైతాను పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలిసి ఉండడం మంచిది. ఈ సైతాను ఒకప్పుడు లూసిఫరు అనే దూత, దేవుడు అభిషేకించిన దూత. యెహెజ్కేలు గ్రంథం 28:14 అభిషేకము నొందిన కెరూబు, ఒక ఆశ్రయము లాంటివాడు. దేవుడు ఇతణ్ణి నియమించాడు. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద తానున్నాడు. కాలుతున్న రాళ్ల మధ్య సంచరిస్తున్నాడు. అది పూర్వస్థితి. పరలోకములోనికి ఇతనికి ప్రవేశమున్నది. యోబు గ్రంథంలో 1-2 అతడు దేవుని దగ్గరికి నిరభ్యంతరంగా వస్తూ పోతూ ఉన్నాడు. అంత్యక్రీస్తుకు ఇతడే ముఖ్య సలహాదారు. మహాశ్రమల కాలంలో ఇతడు ఈ భూమి మీదే సంచరిస్తూ ప్రకటన 12:12 చెప్పినట్లు అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ మధ్యకు దిగి ఉన్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో అడుగులేని అగాధంలో నిర్బంధంలో ఉంటాడు. ఆ తరువాత కొంచెం కాలం విడుదల, ఆ తరువాత నిత్యాగ్ని గుండంలో పడవేయబడతాడు. 1000 ఏండ్ల పాలన తరువాత అనేకులు సైతాను పక్షంలో చేరడం విడ్డూరమనిపిస్తుంది. 1000 ఏండ్ల పాలనలోని ఆధ్యాత్మిక వాతావరణం మానవుని తిరుగుబాటు మనస్తత్వాన్ని మార్చలేకపోయింది. దేవుడు వారి మీద కఠిన చర్య తీసుకున్నాడు. ఈ యుద్ధం గోగు మాగోగు యుద్ధం. ప్రియ సోదరీ సోదరులారా, ప్రకటన 20వ అధ్యాయంలోని క్రమాన్ని గుర్తించండి. సైతాను బంధించబడి అడుగులేని అగాధంలో పడవేయబడతాడు. 1000 ఏండ్లు అతడు నిర్బంధంలోనే ఉంటాడు. క్రీస్తు కోసం హతసాక్షులైన వారు బ్రతికారు. వారు క్రీస్తుతో పరిపాలిస్తారు. ఆ తరువాత తాత్కాలికంగా సైతానుకు విడుదల, అప్పుడు యుద్ధం, అందరికీ పునరుత్థానం. తొట్టతుదకు సైతాను అగ్ని సరస్సుకు అప్పగించబడతాడు. అతనికి మద్దతు ఇచ్చిన వారిపై పరలోకము నుండి అగ్ని కురుస్తుంది, వారిని దహించి వేస్తుంది. జీవగ్రంథములో ఎవరి పేర్లు లేవో వారిని కూడా అగ్ని సరస్సులో పడవేయడం జరుగుతుంది. ప్రియ సోదరీ సోదరులారా, ప్రకటన గ్రంథంలోని 5 అధ్యాయాలు ఎంతో కీలకమైనవి ఉన్నాయి. 6వ అధ్యాయం శ్రమల ఆరంభం, 13వ అధ్యాయం అంత్యక్రీస్తు కార్యాల ఆరంభం, 19వ అధ్యాయం క్రీస్తు యొక్క 2వ రాకడ, 20వ అధ్యాయం ధవళ సింహాసనపు తీర్పు, 21వ అధ్యాయం నూతన భూమి నూతన ఆకాశం. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఒక్కటే ప్రవచన గ్రంథం. పాత నిబంధనలో 17 ప్రవచన గ్రంథాలున్నాయి. ప్రకటన గ్రంథం ఆరంభంలో సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు. ఈ గ్రంథం ముగింపులో ఎవడైనా వీటిలో మరి ఏమైనా కలిపితే ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేస్తాడు. ఎవడైనా వీటిలోని వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ అతనికి పాలు లేకుండా చేస్తాడు. ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథంతో సరిపోల్చుకుంటూ అధ్యయనం చెయ్యాలి. యూదజాతి ఇశ్రాయేలు శేషం ఎల్లప్పుడూ ఉంటారు. ఈ జాతి అంతరించదు. అంత్యక్రీస్తు అధికారం, అతని కార్యక్రమం, మహాశ్రమల కాలపరిమితి ఈ 2 గ్రంథాలలోనూ వివరించబడ్డాయి. అయితే దానియేలు ముద్ర వేయబడిన గ్రంథం, ప్రకటన తెరువబడిన గ్రంథం. ఆదికాండంలో సముద్రం ఏర్పడింది. ప్రకటనలో సముద్రమనేదే లేకుండా పోయింది. ఆదికాండంలో ఆదాము అతని భార్య అయిన హవ్వతో ఏదెను తోటలో ఉన్నారు. వారికి పరిపాలనాధికారం ఉంది. అయితే ప్రకటన గ్రంథంలో కడపటి ఆదాము, ఆయన భార్య అయిన సంఘము నూతన యెరూషలేము నుండి విశ్వమంతటినీ పరిపాలిస్తారు. ఆదికాండంలో సైతాను మానవుణ్ణి బాధించాడు, శోధించాడు. ప్రకటన గ్రంథంలో సైతాను అగ్నిగంధకాలలో యుగయుగాలు బాధనొందుతాడు. ఆదికాండంలో భూమిపైకి జలప్రళయం శిక్షగా వచ్చింది. ప్రకటన గ్రంథంలో నూతన భూమి అగ్నిచేత శుద్ధీకరించబడుతుంది. ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశంలో వైవిధ్యముంది. ప్రభువైన యేసు సాక్షాత్కారం, సంఘం, భక్తుల పునరుత్థానం, మహాశ్రమలు, సైతాను, పాపపురుషుడైన అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, అన్యుల కాలములు, క్రీస్తు యొక్క 2వ రాకడ. ప్రియ సోదరీ సోదరులారా, 1000 ఏండ్ల పరిపాలన ప్రకటన గ్రంథంలో ప్రత్యేక ఆకర్షణ. 1000 సంవత్సరాలు యేసు ప్రభువు రాజ్యం ప్రవర్తిల్లుతుంది. 1000 ఏండ్ల ఏలుబడిలో శాంతి, ప్రేమ, సహోదరత్వం ప్రత్యేక లక్షణాలు. ఏదెను తోటలో పాపం ప్రవేశించకముందు ఉన్న స్థితి కంటే ఇంకా ఆశీర్వాదకరమైన వాతావరణం వెయ్యేండ్ల పరిపాలనలో ఉంటుంది. యెషయా 11:6-9 వరకు వర్ణించబడినట్లు క్రూర మృగాలలో క్రూరత్వం ఉండదు, పెంపుడు జంతువులతో అవి కలిసిమెలిసి ఉంటాయి. పాములు సర్పములు కాటెయ్యవు, త్రాచుపాముతో చిన్న పిల్లవాడు ఆడుకోగలడు. క్రూర మృగాలను బాలుడు తోలుతాడు, నడిపిస్తాడు. యుద్ధాలు పోరాటాలు ఉండవు, యుద్ధాయుధాల తయారీ ఉండదు. యుద్ధం కోసం సైన్యం కోసం ఖర్చు చేసే ధనమంతా శాంతియుత కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. 1000 ఏళ్ల పాలనలో ప్రతి ఒక్కడూ తన స్వంత ఇల్లు స్వంత తోట కలిగి ప్రశాంత జీవనం చేస్తాడు. ఇరుగు పొరుగు వారితో జగడాలు కక్షలు పగలు ఉండవు, దొంగల భయం ఉండదు. సార్వత్రిక శాంతి అంతటా ప్రవర్తిల్లుతుంది. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు యహోవాను గురించిన జ్ఞానముతో లోకమంతా నిండిపోతుంది. 1000 ఏళ్ల పాలన తరువాత కొత్త భూమి కొత్త ఆకాశం వస్తాయి. దానికి ఇది ప్రయోగం. యేసే రాజై పాలిస్తాడు. భూమిపై దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. లోకమంతా ఒకే రాజ్యం, అది యేసు రాజ్యం. అన్ని జాతులు రాజ్యాలు ఆయన సార్వభౌమత్వానికి తలవొగ్గుతాయి, శిరసావహిస్తాయి. యెరూషలేము కేంద్రంగా సమస్త రాజ్య ప్రతినిధులు రాజాధిరాజైన యేసుకు మహిమా ప్రభావములు అర్పిస్తారు. యెషయా గ్రంథం 2:2-4 వరకు అంత్యదినములలో పర్వతములపైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యహోవా వాక్కు బయలువెళ్ళుతాయి. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు, మనము ఆయన త్రోవలలో నడుద్దాము అని చెప్పుకుంటారు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీరుస్తాడు, అనేక జనములకు తీర్పు తీరుస్తాడు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొడతారు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకుండా ఉంటారు. యుద్ధము చేయ నేర్చుకోవడం ఇక మానివేస్తారు. ఈ సందర్భంలో జకర్యా 14:16 మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి అయిన యహోవా అనే రాజునకు మ్రొక్కటానికి, పర్ణశాలల పండుగ ఆచరించడానికి ఏటేటా వస్తారు. ప్రియ సోదరీ సోదరులారా, అంత్యక్రీస్తు ముద్ర, అంత్యక్రీస్తు అంకె ప్రకటన గ్రంథంలో పేర్కొనబడడం మనం గమనించాము. ప్రకటన 13:18 ఈ సంఖ్య 666. 6 అనే అంకె మానవతకు సంకేతం, 7 అనే అంకె సంపూర్ణతకు గుర్తు. అంటే మానవుడు సంపూర్ణతకు ఒక అంకె తక్కువ. 666 అంటే అంత్యక్రీస్తు భక్తు మానవతావాది అని అర్థం. అంత్యక్రీస్తు పరిపాలనలో ఈ 666 గుర్తు మనుషుల నుదుటిమీద చేతిమీద ముద్రించబడుతుంది. నుదురు అంటే మనిషి చిత్తము తీర్మానము స్ఫూర్తి, చెయ్యి అంటే మనిషి పనులు క్రియలు. వారి చిత్తమును క్రియలను అంత్యక్రీస్తు శాసిస్తాడు అని అర్థం. ప్రకటన 13:16-17 ఈ ముద్ర లేని వారికి క్రయ విక్రయాలు చేసే అధికారము ఎవరికీ ఉండదు. ఈ ముద్ర గలవారు రాత్రింబగళ్ళు నెమ్మది లేక ఆందోళన చెందుతారు. అంత్యక్రీస్తు ఆత్మ ఇప్పుడూ పనిచేస్తోంది. పనిలో చిత్తములో అంత్యక్రీస్తుకు చెందిన వారి స్థితిగతులు భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయి. దేవుని బిడ్డలు అంత్యక్రీస్తును సేవించరు, అనుసరించరు. వారి మనస్సులలో తలంపులలో చేతలలో అంత్యక్రీస్తు ప్రభావం ఏమాత్రమూ కనపడకుండా జాగ్రత్త వహించాలి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? సైతాను 1000 తరువాత చెర నుండి బయటికి వస్తాడు. జనాన్ని యుద్ధానికి పోగు చేయడానికి వాడు నలుదిశలకు తిరుగుతాడు. గోగు మాగోగు అనేవారిని మోసగిస్తాడు. అందరూ కలిసి పరిశుద్ధుల శిబిరాన్ని, ప్రియ పట్టణాన్ని ముట్టడిస్తారు. పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారినందరినీ దహించి వేస్తుంది. అపవాది అగ్నిగంధకముల గుండంలోకి పడనెట్టబడతాడు. యుగయుగాలు రాత్రింబగళ్ళు అగ్ని సరస్సులో సైతాను, క్రూర మృగము, అబద్ధ బోధకుడు, ఈ దుష్టత్రయం బాధ చెందుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
ఇదే ప్రకటన గ్రంథ భవ.